1975లలో ఎస్బీఎస్ ప్రారంభమైంది. అదే సంవత్సరం జూన్ 9వ తారీఖున అప్పటి ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ గా పనిచేసిన ఆల్ఫ్రెడ్ గ్రాస్బీ వలసదారులకు వారి భాషల్లోనే సమాచారం అందించాలనే ఉద్దేశంతో రేడియో ఎథనిక్ ఆస్ట్రేలియాను ప్రారంభించారు. మొట్టమొదటిగా 2 రేడియో స్టేషన్లు, సిడ్నీలో 2EA, మెల్బర్న్లో 3EA, అప్పుడే ఎస్బీఎస్ కి నాందిపడింది. ఈ 50 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియాలో బోలెడు మార్పులొచ్చాయి. అదే సమయంలో తెలుగు వారు కూడా ఆస్ట్రేలియాలో స్థిరపడిన వారున్నారు. అప్పట్లో ఎలా ఉండేది అన్న జిగత్సతో ఎస్బీఎస్ తెలుగు వారు ఆ దశాబ్దాలలో స్థిరపడిన వారితో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. 1970లలో భగవంతం గారు ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడ్డారు. ఆయన చెప్పిన శీర్షికతే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. పెర్తల సరుకులు, సింగపూర్లో చీరలు, వినిగర్తో పప్పుచారు అనే శీర్షిక అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఇంకా వినకపోతే కింద కమెంట్ సెక్షన్ లో ఉండే లింక్ ద్వారా వినండి. ఈరోజు శీర్షికలో నారాయణ రెడ్డి తూర్పుసీమ గారు అనంతపురం జిల్లా నుండి ఐటీ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వచ్చి 1980 ప్రాంతాలలో వచ్చి స్థిరపడ్డారు. 80లో పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయని, 60 నుంచి 70 తెలుగు కుటుంబాలు ఉండేవని అందరూ అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. ఆయన ఇప్పుడున్న జనాభాను చూసి ఎటుపక్క చూసినా మన భారతీయులే అంటున్నారు.
డెఫినెట్ గా ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పట్లో మేమున్న సబర్బ్స్ లో, నేను స్టాచ్ఫీల్డ్ లో ఉంటానండి సిడ్నీలో, ఎటు చూసినా మా తెలుగు వినిపిస్తుందండి ఇప్పుడు. ఇది వరకు మేము వచ్చిన కొత్తలో అయితే తెలుగు వాళ్ళు కనిపించేవాళ్ళు చాలా అరుదుగా ఉండేవాళ్ళు. మన భారతీయులు అయితే చాలు, మనం హక్కును చేర్చుకునేవాళ్ళం అండి. ఇప్పుడేమో భారతీయుడు చూసినా కూడా మొహం తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారండి. అది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు, వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. అలా జరుగుతుంది. మనకు అతివృష్టి అనావృష్టి అంటారు కదండి, అతివృష్టి అనావృష్టి అంటారు కదండి, మనకు అలా అయిపోయింది ఇప్పుడు, అతివృష్టి అయిపోయింది మాకు.
అసలు 80లలో నారాయణ రెడ్డి గారు ఎప్పుడు ఆస్ట్రేలియా వచ్చారో తెలియజేస్తున్నారు.
1986లో వచ్చామండి, నేను మా ఫ్యామిలీ అంతా. మేము సింగపూర్లో 1980 నుంచి 86 వరకు సింగపూర్లో ఉండేవాడిని. 86 నవంబర్లో ఆస్ట్రేలియాకి వచ్చాయండి పర్మనెంట్ రెసిడెంట్ గా. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయానండి.
ఆ సమయంలో అందరూ అందరికీ తెలుసునని, అందరూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని అన్నారు.
నేనేం చెప్పగలనంటే ముందు చాలా ఇన్ఫార్మల్ గా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి. అప్పట్లో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట మనకు. మహా అప్పుడు 80స్లో ఉంటే ఒక తెలుగు ఫ్యామిలీస్ ఒక 60-70 ఫ్యామిలీస్ కంటే ఎక్కువ లేరండి. సో అందరూ అందరికి మనకు తెలుసు ఉండేది. తర్వాత మేము 87లో ఒక తెలుగు పలుకు అని ఒక పత్రిక ప్రారంభించామండి మన తెలుగు వాళ్ళ కోసం అని. అందరినీ మన వాళ్ళందరినీ కలుసుకోగలిగామండి. కొద్ది మంది అయినా చాలా సన్నిహితులుగా ఉండేవాళ్ళం. ఎక్కడ కలిసినా, ఎవరిని కలిసినా, మన తెలుగు వారిని కలిసినా హక్కును చేర్చుకునేవాళ్ళం. వాళ్ళ అడ్రస్లు అవి మనం తీసుకుని మన ఇంటికి వాళ్ళని పిలవడం, లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మన ఫ్రెండ్షిప్ని అలా ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళమండి. ఇప్పట్లో అది కుదరటం లేదండి ఎందుకో, అదొకటి నాకు బాధగా ఉంది. ఇప్పట్లో ఎవరు పట్టించుకోవటం లేదండి, వాళ్ళ వాళ్ళ గ్రూప్లు ఏదో వాళ్ళలో చేరిపోతున్నారండి.
ఇక కూరగాయలు పచారీ సామాన్ల విషయానికి వస్తే 70లలో పడిన అన్ని ఇబ్బందులు పడలేదు, కానీ అన్ని దొరికేవని చెప్పుకొచ్చారు.
మొదట్లోనేమో కాస్త కష్టమే అనిపించిందండి. మాకు ఉన్నది ఏదో ఒక 2 షా, సిడ్నీలో కొంచెం బెటర్గానే ఉండింది. ఒక 2-3 షాపులు ఉండేవండి అప్పట్లో, మన ఇండియన్ షాప్స్, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అండి. ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడము, అలా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళము. సో తర్వాత మాకు ఇందులో ఒక సిడ్నీ మార్కెట్స్ అనే ఒకటి స్టార్ట్ అయింది అప్పట్లో. సిడ్నీ మార్కెట్స్లో మన వెజిటబుల్స్ కూడా దొరకడం మొదలుపెట్టాయి. సో దానివల్ల మాకు అంత కష్టం కనిపించలా.
పండగల విషయానికి వస్తే ఏ రోజైతే పండగ చేస్తున్నారో ఆ రోజే తర్వాత ఎవరు నిర్వహిస్తారో అన్నదాన్ని నిర్ణయించుకునేవారట. అలానే తెలుగు పండగలకు కనీసం సంవత్సరంలో 3-4 సార్లు కలుసుకొని అందరూ చక్కగా కలిసి తెలుగు పండగలు జరుపుకునేవారని చెప్పారు.
మొట్టమొదట్లో కాస్త ఫోన్లోనే రీచ్ అయ్యామండి. తర్వాత సంవత్సరానికి 2-3 సార్లు గెట్ టుగెదర్లలో కలిసేవాళ్ళమండి. అంటే ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్, అప్పుడు అసోసియేషన్లు ఇదేం లేవు. ఒక్కొక్క గ్రూపు కలిసి లైక్ ఉగాది పండుగ కోసమనో, మన దీపావళి కోసమనో, అందరూ ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసుకునే వాళ్ళం అండి. అందులో చిన్న చిన్న పిల్లలతోటి పాటలు పాటించడం, డాన్సులు చేయించడం, కాస్త చిన్న చిన్న నాటకాలు వేయించడము మొదలుపెట్టాము. తర్వాత అందరూ తలో డిష్ తీసుకొచ్చి మనం షేర్ చేసుకుని విందు ఆరగించే వాళ్ళం అండి. ఫంక్షన్ జరిగినప్పుడు నెక్స్ట్ ఫంక్షన్కి ఎవరు ఆర్గనైజ్ చేస్తారని అక్కడ అప్పుడు ఆ రోజే మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళం అండి. చేసుకుని తర్వాత కార్యక్రమంలో వాళ్ళు మిగతా వాళ్ళందరిని పిలిచి స్కూల్ హాల్లోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో తీసుకుని అక్కడ సభ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసేవాళ్ళం అండి, సంతోషంగా గడిపేవాళ్ళం అండి.
తెలుగు విషయానికి వస్తే భవిష్యత్ తరాల వారు కూడా తెలుగు మాట్లాడాలని, వారికి తెలుగు నేర్పించాలని ఇప్పుడున్న సాంకేతికతతో అది చాలా సులభమని అంటున్నారు.
ముఖ్యంగా మన పిల్లలకు తెలుగు నేర్పడం అనేది ఒక ఇంపార్టెంట్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే మనం ఎలాగో మనం మాట్లాడేస్తున్నామో మనం అది మర్చిపోము మన మాతృభాషని. మన రాబోయే సంతతికి తెలుగు నేర్పించడము ముఖ్యంగా భావించాలండి. వాళ్ళని తెలుగు బడులు కానివ్వండి, తెలుగు మాధ్యమాలు కానివ్వండి. ఇప్పుడు అయితే జూమ్ అవి ఇవన్నీ వచ్చాయి, పిల్లల్ని క్లాసులకి తీసుకురాక్కర్లేదు, కనీసం జూమ్ క్లాసులు అరేంజ్ చేసి వాళ్ళకి తెలుగు నేర్పించడం, అలాంటిది చేస్తే మన తెలుగు నిలబడుతుందని నా అభిప్రాయం అండి.
ఇక చివరిగా ఎస్పీఎస్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ఎస్పీఎస్ తెలుగును ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
50 సంవత్సరాలు ఒక చిన్న విషయం కాదండి. ఈ శుభ సందర్భంలో ఎస్పీఎస్ తెలుగు ఛానళ్ళు ఉన్నందుకు, దాన్ని ప్రోత్సహించుకున్నందుకు, మనం అందరూ కలిసి కట్టుగా ఎస్బీఎస్ తెలుగు ఛానల్ని ప్రోత్సహించాలని అందరినీ కోరుతూ నా శుభాకాంక్షలతో తెలుపుతున్నానండి.
విన్నారు కదా 1980లలో ఆస్ట్రేలియా పరిస్థితుల గురించి. ఎస్బీఎస్ తెలుగు ద్వారా మన తెలుగు కమ్యూనిటీ విషయాలను తెలుసుకోండి. దానికోసం ఎస్బీఎస్ తెలుగు ఇన్స్టా పేజీని కానీ ఫేస్బుక్ పేజీని కానీ ఫాలో చేయండి. అలానే ఎస్బీఎస్ తెలుగు విడుదల చేసే ప్రతి శీర్షిక అలర్ట్లను పొందేందుకు ఎస్బీఎస్ ఆడియో యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో ఎస్బీఎస్ తెలుగును ఫాలో చేయండి.
ఎస్బీఎస్ తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా అంతర్జాతీయ సమాచారం మరియు ఆసక్తికర కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.